అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్త్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆదుగావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునివానతోస్మి. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురఘో రసికాః భువి భావుకాః. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. హతశీ పుష్ప సంకాశం హారనూపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హిపించావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. ఉత్ఫుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుచద్వంద్వ కుంకుమాంకిత వక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానందప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాత్ శంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గప్రకాశకాయ నమః. ఓం వేదవేదాంతతత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాదిమతఖండనాయ నమః. ఓం వైరాగ్యనిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవతారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థప్రకాశకాయ నమః. ఓం పురాణస్మృతిసారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచియే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్య పదాంబుజాయ నమః. ఓం సత్తప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగ విదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతే నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్యభేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగిహృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశకృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం సప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్య యంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీచక్రాత్మక తాటంక తోషితాంబ మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్భాష్యాదిగ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్రాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తతి మతోచ్ఛేత్రే నమః. ఓం సర్వదిగ్విజయప్రభయ నమః. ఓం కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైకదండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాదసంజ్ఞకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రేతాయ నమః. ఓం ఋష్యశృంగపురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరీ ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టి కళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షసమోక్షదాయ నమః. ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూ జయసన్నుతాయ నమః. ఓం తాటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మజ్ఞానప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాసాశ్రమదాయకాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సత్రత్నగర్భ హేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యా సింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్యస్వామినే నమః.
కంసుడు పంపించగా బాలఘాతిని పోతన ఈ పల్లెలు, పట్టణాలు, మందలు,
అన్నీ తిరిగి 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 ఏ ఇంటిలో అయినా తంటి పిల్లవాడి ఏడుపు వినబడితే వాడికి విషంతో కూడిన చండుబాలు ఇచ్చి చంపుకుంటూ తిరుగుతూ తిరుగుతూ ఒకనాడు వ్రేపల్లికి అడుగుపెట్టింది. ఇప్పుడు ఆ వ్రేపల్లి ఎటువంటిది? అక్కడ ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఎటువంటి వాడు? ఎవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వభయ నివారణమగు అట్టివాడు. ఒక్కసారి శ్రీకృష్ణ నారాయణ వాసుదేవ అని తలచినంత మాత్రం చేతనే మనకున్న సకల భయాలు తొలగుతాయి. భగవన్నామం వాసుదేవనామం చాలా గొప్పది. ఆ నామం ఎంత గొప్పదంటే ఒకే ఒక్కసారి చెవిలో పడితేనే భయం తొలగుతుంది. అటువంటిది ఆ నామము కలిగిన పరమాత్ముడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడుండగా లోకాల్లో ఉన్న వాళ్ళందరికీ అన్ని గండాలు తొలగిపోతాయి. సకల భయాలు తొలగించి అందరికీ అభయం ఇచ్చేటటువంటి పరమాత్ముడు నివసించే పల్లెకి వచ్చింది. అసలు ఆయన ఈ దుష్ట ప్రేతాదులను నాశనం చేయడానికి అవతరించినవాడు. ఆయన తనకి ప్రాణాంతకుడని తెలియలేక, ఆయన స్మరణతోటే సకల దోషాలు పోతాయని గ్రహించలేక ఆయన ఉన్న చోటికి అడుగు పెట్టింది. ఆయన ఈ పైన ఎగురుతున్నటువంటి పోతనని ఆకర్షించడం కోసం ఒక్కసారి క్యారం అన్నాడు. అది వెంటనే ఆనందించింది, ప్రమోదించింది, సుందరీ వేషయ్యింది. అసలు లోకంలో సహజ సౌందర్యం కంటే కృత్రిమ సౌందర్యం ఆకర్షణగా ఉంటుంది. కొంతమంది చూశారలేదు, పగలు చూస్తే రాత్రి జడుచుకుంటాం. అలాంటి వాళ్ళు కూడా మేకప్ వేసుకుంటే తాత్కాలికంగా అబ్బో పరమ సౌందర్యముళ్ళు అనిపిస్తుంది అనమాట. మనకి సినిమాల్లోనూ సీరియల్స్లో తెలియట్లేదు, మేకప్ తీసొచ్చిన తర్వాత వాళ్ళు ఒకసారి చూస్తే తెలుస్తుంది అనమాట వాళ్ళ ఒరిజినాలిటీ అంటే ఏమిటో. అయినా మనకు ఆ కాసేపు ఆ వేషం వేయడం వల్ల ఎలా ఉంటారనమాట, మహాసుందరీమణుల్లా ఆకర్షణీయంగా ఉంటారు. అందుకే సుందరి కంటే కుహనా సుందరి యొక్క ఆకర్షణ ఎక్కువ అని శాస్త్రం. బంగారం కంటే దొంగ బంగారం బాగా మెరుస్తుంది. మీరు ఎప్పుడైనా అసలు బంగారం కంటే దొంగ బంగారం భలే మెరిసిపోతుంది అనమాట. అలాగే లోకంలో దుర్మార్గులు మంచి వాళ్ళలా నటిస్తారు. ఏమి నటనండి, వాళ్ళ కాసేపు మన వాళ్ళ వాళ్ళని చూచి అమ్మ వీడు ఎంత మంచివాడో అనుకుంటాం అనమాట. కొంతమంది దొంగ పీనుగులు లోకాన్ని మోసం చేయడానికి ఏం చేస్తారట వాళ్ళు, మంచి విభూతి పెట్టేసి ఓ యజ్ఞోపేతం వేసి సంధ్యావందనం చేస్తున్నట్టు ఫోటోలు తీసేస్తే మనం అనుకుంటామంటే ఆ కపటత్వాన్ని నమ్మేస్తాం. సహజంగా లోకంలో మోసగాడు భక్తుడిలాగో జ్ఞానిలాగో నటిస్తాడు. ఆ నటన చాలా ప్రమాదకరమైనది. జ్ఞానులు కూడా మాయలో పడతారట ఒక్కొక్కసారి. అందుకే జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీహిస బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రయచ్చతి అని మార్కండేయ పురాణంలోని దుర్గా సప్తశతిలో ఉన్నది. జ్ఞానినామపి అండంలో మంచి చదువుకుని జ్ఞానము కలిగి అందరికీ బోధించే పండితులైనటువంటి వాళ్ళు, ఏది మంచో ఏది చెడ్డో వివేచనా జ్ఞానం కలిగిన వాళ్ళు, సత్తు అసత్ పదార్థాల వివేచన తెలిసినటువంటి పండితుల యొక్క జ్ఞానుల యొక్క హృదయములను కూడా మహామాయ బలంగా పట్టుకుని ఆకర్షించి వాడిని మోసగిస్తుంది. మహామాయ లక్షణం ఏంటనమాట, పండితులు కూడా బొట్లు వేసుకుంటుంది. ఇక పామరుల సంగతి చెప్పేదేముంది, జ్ఞానులు కూడా మోసపోతారట మాయ వల్ల. అలాంటి మాయ కలిగినటువంటి ఈ పోతన వేసిన వేషాన్ని చూచి ఆవిడ వ్రేపల్లిలో కిందకి దిగగానే జనమంతా ఆశ్చర్యపోయారట. అయ్య బాబోయ్, బంగారాన్ని ఈవిడ రూపంలో పోతపోసి పంపించారా అన్నట్టుగా ఉందనమాట. బంగారానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుంది? బంగారంతో తయారు చేసిన విగ్రహాలు కొన్ని ఉంటాయి, ఆ విగ్రహాలకి ప్రాణం వస్తే ఇంక మనం చూసినప్పుడు మురిసిపోతాం అనమాట. బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి దానికి అలంకారం చేసి ఈవిడ రూపంలో పంపించారేమో అని ఆ చూసిన జనమంతా ఆవిడ చూచి నోళ్లు వెళ్ళబెట్టారట. కరాలు కన్నుళ్ళు గొప్ప చన్నుళ్ళు కందు వందన్ని చెందురున్ బోలు మోమును కల్గులేదన్ను బుద్ధి దూరన్ని కౌను ఏ రాళమైన పిరుందు పల్లవ రాగపాదకరంబులున్ చాల దొడ్డగు కొప్పు నొప్పగ సర్వమోహనమూర్తితోన్. మంచి విశాలమైన తళతళలాడిపోతున్న కళ్ళు, ఆ కళ్ళల్లోంచి మెరుపులు వస్తున్నాయన్నమాట. ఏమి కళ్ళు ఏమి కళ్ళు అనిపించిందనమాట. మంచి సమున్నత వక్షస్థలం, మచ్చలేని చంద్రబింబంలా ఉన్న ముఖం. చంద్రుడిలో మచ్చ ఉన్నది, ఈవిడ ముఖంలో ఎక్కడ మాట వరసకు కూడా ఒక లోపలది ఒక పొక్కు లేదు, ఒక మచ్చ లేదు, అంతందంగా ఉందన్నమాట. అందుకని కందు వందని చందురుంబోలు మోమును, ఏమాత్రము దోషము లేని మచ్చలేని చంద్రబింబంలో ఉందా ముఖం అనమాట. ఉందా లేదా అనిపిస్తోంది నడుము అంటే అంత సన్నగా ఉన్నది. స్త్రీలకు సహజంగా నడుము సన్నగా ఉంటే ఒక అందం అన్నమాట, అందుకని ఆవిడ నడుము అంత సన్నగా పెట్టుకుందట. ఏరాళమైన పిరుందు పల్లవరాగ పాదకరంబులు, ఇక అరికాళ్ళు ఉన్నాయి అప్పుడే పుట్టిన చిగుళ్ళల్లా ఎర్రగా ఉన్నాయి. అరికాళ్ళు చేతులు ఈ రెండూ కూడా కోమలంగా ఎర్రగా ఉన్నాయి. అంత కోమలంగా ఎర్రగా ఉండవని మనబోటి వాళ్ళు గోరింటాకులు పెట్టి రంగులు వేసుకుని నానాయాత్ర పడుతున్నారు. ఆవిడికి సహజ సిద్ధమైన ఎరుపు అన్నమాట, అంత సౌందర్యంగా ఉంది. ఇంకా జుట్టు ఏం పెద్ద కుప్పండి, ఆ జుట్టు ఎక్కువైపోయి ఆ జుట్టు అంతా ఇంత ముడేస్తే ఆ ముడే ఇంకో తలకాయలో ఉందన్నమాట. అందులోంచి కొంత తల వెంట్రుకల్లో వదిలిపెట్టింది. కొంతమంది ఏం చేస్తారంటే ముడేసుకుని ఆ ముడిలోంచి కొంత జుట్టు బయటకు వదులుతారు. బయటకు వదిలిన జుట్టు కూడా నేలకు తగులుతోందిట. ఆ ముడి వేయకపోతే ఇంకా జుట్టు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆవిడ ఎక్కడికైనా వెడితే వెనకాతలో 10 మంది ఆ జుట్టు పట్టుకునేటట్టుగా ఉందన్నమాట, అంత పెద్ద జుట్టుతో ఉందన్నమాట. అంతా సవరాలేగా, దొంగనాటకం అది, ఒరిజినల్ కాదు అది, కుహనాసుందరి ఇంత జుట్టు వేసుకుందనమాట. ఈ విధంగా మాంచి జుట్టు ముడి వేసుకుని తలతళ్ళాడిపోతూ చీర కట్టుకుంది. ఎర్రని చీర కొంగిలా జార వేసింది కిందకి. అటు ఇటు ఒయ్యారంగా చూడటం మొదలెట్టింది. ఆ ఎదురుగుండా కూర్చున్నటువంటి వాడికి సలా చూడటంతో ఎవడికి వాడే అని స్పృహ తప్పిపోతున్నారట. అంత అందగత్తి అనమాట. అందుకే ఆవిడ ఇక్కడికి రాకుండా చూశాను, ఉపన్యాసం అనేసి ఆవిడికి చూస్తారని. అంతలా చూపులతో అందరినీ పడగొట్టేస్తుంది అనమాట ఆవిడ. కాంచన కొండల్ల కాంతులు గండ యుగం పున్న క్రేళ్ళు రుకల్ జడ్డపై మించిన మేలిమి మల్లెల్ల తావులు మెచ్చి మదాళ్ళు మెంటనురాన్ అంచిత కంకణహార రుచుల్ చెల్లువారగ పైవలు వంచెలము ఇంచుక దారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటికి నై. ఆవిడ చెవులకి బంగారపు కుండలాలు పెట్టుకుంది. ఈ కాంచన కొండల కాంతులు చెక్కిళ్ల మీద పడ్డాయి. చెవులకు పెట్టుకున్న కొండలములు తళతళతళ మెరిసిపోయి ఈ బంగారపు కాంతి బుగ్గల మీద పడి బుగ్గలు కూడా తడుక్కు తడుక్కు అని మెరిసిపోతున్నాయన్నమాట. ఇంకా జడలో వేసుకున్న మల్లె పువ్వుల గుబాళింపు ఆ ప్రాంతమంతా వ్యాపిస్తోంది. ఆవిడ జడ నిండా మల్లె పువ్వులు పెట్టుకుంది. ఈ కొండ మల్లె పువ్వుల మీద ఉన్న వ్యామోహంతో తుమ్మెదలు అక్కడికి వచ్చాయి. ఆ తుమ్మెదలు ఈ మల్లె పువ్వుల దండ మీద వాలి ఝంకారం చెయ్యడం మొదలుపెట్టాయి. చేతికి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కంకణాలు వేసుకుందిట. అంచిత కంకణ హార రుచుల్ చెలువారగా, ఈ చేతికున్న కంకణముల యొక్క కాంతి చుట్టుపక్కల మిరుమిట్లు గొలుపుతోంది, కాంతి వ్యాపిస్తోంది. ఈ కంకణాలు పైగా ఆవిడ కదులుతూ ఉన్నప్పుడల్లా ఈ పై నుంచి కింద దాకా టింగ్ టింగ్ అని కొట్టుకుంటున్నాయి. ఈ కంకణాలు శబ్దము చేస్తున్నాయి. పైనున్న వలువ అంటే చీర ఒయ్యారంగా నేలకి దార్చి నేల మీద ఈడ్చుకుంటూ వస్తోంది చెంగుని. అలా అనేక రకాలైనటువంటి ఒయ్యారాలు ప్రదర్శిస్తూ ఆవిడ చంద్రబింబం వంటి ముఖాన్ని ప్రదర్శిస్తూ శ్రీకృష్ణుడు ఉయ్యాల్లో పడుకొని ఉన్న యశోద యొక్క గృహంలోకి అడుగుపెట్టింది. ఏం అద్భుతమైనటువంటి సౌందర్యం అంటే అలాంటి సౌందర్యాన్ని వర్ణించడానికి పోతనగారు లాంటి కవులు మామూలు పద్యం తీసుకోకుండా ఈ కొత్త ఛందస్సు పెట్టుకున్నాడు. ఇవి మధ్య మధ్యలో వాడతారు. ఈ ఛందస్సుకి మానిని అని పేరు అన్నమాట. మానిని అనే శబ్దానికి మరో అర్థం ఏమిటి, స్త్రీ. ఆవిడ అందగత్తిగా ఉంది కదా, ఆ అందగత్తిని స్త్రీని వర్ణించడానికి ఛందస్సును కూడా మానిని అనే ఛందస్సును తీసుకున్నాడు అనమాట. చాలా అందమైన ఛందస్సులు రెండున్నాయి, ఒకటి మానిని ఒకటి కవిరాజ విరాజితం. ఈ మానిని అనే మొదటి మానిని అని పేరు కలిగిన ఛందస్సులోని మొదటి గురువుని రెండు లఘువులుగా మారిస్తే అది కవిరాజ విరాజితం అంటారు. ఆ కవిరాజ విరాజితంలోనే శంకరాచార్యుల వారు మనకి ఐగిరి నందిని రాయలా, ఈ ఛందస్సు అదే. దానికి దీనికి ఏం తేడాలా, ఒక గురువు రెండు లఘువులు అయితే అది అయిపోతుంది అనమాట. చాలా అందమైన పద్యాలు ఇవి అన్నమాట. కాంచన్న కొండల్ల కాంతులు గండ యుగం పున్న క్రేళ్ళు రుకన్ జడ్డపై మించిన మేలి మిమల్లెల్ల తావులు మెచ్చి మదాళ్ళు మెంటన్నురాన్ అంచిత కంకణ హార రుచుల్ చెల్లువారగ పైవలు వంచెల మించుక దారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటికి నై. ఇలా వస్తున్న సౌందర్యవతిని వీళ్ళు చూచారు, గోపికలు చూచారు, గోపాలకులు చూచారు. ఆ సమయంలో నందుడు లేడు కదా, నందుడు ప్రయాణంలో ఉన్నాడు దారిలో. ఆయన కంసుడికి కట్టే కప్పం కట్టి వస్తున్నాడు కనుక ఆయన అక్కడ లేడు. ఇక్కడ ఇంకా కేవలం ఉన్నది ఆడవాళ్ళు, ఏదో గోకులాన్ని కాపలా కాసే కొంతమంది కుర్రాళ్ళు. వాళ్ళందరూ ఆవిడ చూచి, ఈ మధ్యకాలంలో శ్రీకృష్ణుడు పుట్టిన ఈ కొద్ది రోజుల్లో రేపల్లె అంతా సంపదలు పెరుగుతున్నాయి, గో సంపద పెరుగుతోంది, బంగారం పెరుగుతోంది, వృక్ష సంపద పెరుగుతోంది, పళ్ళు పెరుగుతున్నాయి, పుష్పాలు పెరుగుతున్నాయి, ధాన్యం పెరుగుతోంది, సంతోష సంపద పెరుగుతోంది. బహుశా ఈ సంపదని మళ్ళీ పెంచడం కోసం లక్ష్మీదేవి ఈ వేషంలో వస్తుంది అనుకున్నారట వాళ్ళు. ఆవిడ చూచి లక్ష్మీదేవి అలంకారం చేసుకుని వస్తుందేమో, ఏమో లక్ష్మీదేవికి మన మీద అభిమానంతో వస్తుందేమో అనుకున్నారట. అంత భ్రమపడ్డారన్నమాట. సిరిమమ్ముల్ బ్రతుకంగ చూచు కొర్రకై శృంగార వేషంబుతో అరుదే నోపు నటంచు గోపికలు జక్వల్ రాక మోహించి తత్పరలై చూడ లతాంగిపోయి కన్యల్ పర్యంక మధ్యం గుణం పరు భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభకుండింభకుం. లక్ష్మీదేవి మన ఊరి మీద అభిమానంతో మన వాళ్ళందరినీ అనుగ్రహించడానికి వచ్చింది. లక్ష్మి ఎప్పుడైనా భూలోకానికి వచ్చేటప్పుడు బాగా అలంకరించుకొని వస్తుందని పెద్దలు చెప్పారు. బహుశా ఈ బంగారపు రంగు చీర కట్టుకుని, ఎర్ర చీర కట్టుకుని, నగలు వేసుకుని, పువ్వులు పెట్టుకుని, జుట్టు ముడి వేసుకుని, ఆ ముడి వెనక అతల కొంత కొప్పు విడిచిపెట్టి ఆ కొప్పు ఈతపాయల్లాగా అల్లుకుని వచ్చిందన్నమాట. సందేహం లేదు, ఈవిడ లక్ష్మి. మారు వేషంలో ఉన్న లక్ష్మి తప్ప సామాన్య స్త్రీ కానోపదశమ ఈవిడ సిరియే అనుకున్నారు వాళ్ళు. అందుకే నోట మాట రాక అసలు నువ్వెవరమ్మా, ఎక్కడి నుంచి వచ్చావు అని అడగడం మానేశారట. ఆ వ్యామోహం ఎలా ఉందంటే ఆవిడ చూడడం వల్ల కలిగిన మాయ, ఆ సౌందర్యం వాళ్ళని ఆకట్టుకోవడం వల్ల వాళ్ళు అన్నీ మర్చిపోయి సాధారణంగా ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే నువ్వెవరమ్మా మా ఇంట్లోకి వచ్చేస్తున్నావు అని అడగాలి కదా, అడగటంలా అలా నోళ్లు వెళ్ళబెట్టి ఆ ఆ అని చూస్తున్నారట. ఇంక కుర్రాళ్ళు అయితే ఆ సౌందర్యానికి పరవశులై ఆ ఆ అని శబ్దం చేసి స్పృహ తప్పిపోతున్నారు. పరమ సౌందర్యమును చూస్తే సహజంగా ఎవరికైనా ఒక రకమైన మూర్చి వస్తుంది. ఆడవాళ్ళు తెల్లబోతున్నారు, మగవాళ్ళు స్పృహ కోల్పోతున్నారు, పెద్దవాళ్ళు అలా ముసలాళ్ళు కూడా. ఆ రోజుల్లో ఈవిడ తగులుంటే ఎంత బాగుండు అనుకున్నారట. అంటే అంత ఆకర్షించిందనమాట. నిజానికి వాళ్ళు జ్ఞానులు, జ్ఞానులను కూడా ఆవిడ తన సౌందర్యంతో ఆకట్టుకున్నది. ఈ విధంగా ఆకట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఒక్కళ్ళు కూడా ఆమెను నువ్వెవరివి ఏమిటి అని అడగరు, ఆపడం లేదు. ఇప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళి ఉయ్యాల తొట్టిలో పడుకుని ఉన్న కుమారుణ్ణి చూచింది. ఆయన ఎటువంటి వాడు, పరుడు. ఆయన కంటే గొప్పవాడు మరొకడు లేడు. అందరికీ దిక్కు, అందరికీ దిక్కైన వాడిని పరుడు అంటారన్నమాట. దుర్జనవధ ప్రారంభకుడు, దుష్ట శిక్షణ మొదలెడుతున్నట్ట. అంటే ఈవిడితో బోణి, కాసేపట్లో ఆవిడ చంపి దుర్జనవధ ప్రారంభించబోతున్నాడు. డింభకుడు బాలుడు. భస్మానల తేజుడు, అది చాలా గొప్పదనమాట. భస్మానల తేజుడు అంటే ఏమిటనమాట, నివురు గప్పిన నిప్పు. ఓ చోట నిప్పు ఉంది, ఆ నిప్పు మీద కాసేపు నాకు ఏమవుతుందో తెలుసా, నిప్పు కాలగా కాలగా బూడిద వస్తుంది. ఆ బూడిద కనబడుతోంది, అడుగునున్న నిప్పు కనబడదు. అప్పుడు దాన్ని ఏమంటాం, నివురు గప్పిన లేక నీరు గప్పిన నిప్పు. నీరు అన్న నివురు అన్న బూడిద, బూడిదలో ఉన్నటువంటి నిప్పు. అది బూడిద అనుకుని కాలేశామా, అప్పుడు అడుగునున్న నిప్పు చుర్రును కాలుతుంది. ఇప్పుడు కృష్ణుడు ఎలా ఉన్నాడు, చిన్న పిల్లాళ్ళ ఉన్నాడు. ఆ చిన్నపిల్లాళ్ళ ఉన్న రూపం బూడిద లాంటిది. ఆ చిన్నపిల్లవాడి వెనక అతను ఉన్న తేజస్సు, లోకాలన్నిటినీ పరిపాలించే విష్ణువు ఆయన. అంటే బాలరూపంలో ఉన్న ఆయన ఆ బాల్యమనే బూడిద కప్పిన లోపల తేజస్సు కలిగిన నిప్పులో ఉన్నాడనమాట. అంటే ఓ పోతనా, ఆయన ఏదో బూడిద అనుకుంటున్నావు, ముట్టుకుంటే నువ్వు గాడిదవైపోతావు, ఆయన నిప్పు కాల్చినట్టు నిన్ను కాలుస్తాడు సుమా అని చెప్పకుండానే కవిగారు చెప్పారు. అందుకని భస్మానల తేజుడు, దుర్జనవధ ప్రారంభకుడు, పర్యంక మధ్యంలో పడుకున్నటువంటి వాడు అయిన కుర్రాణి దగ్గరికి వెళ్ళి చూసి, నా బాబే ఎంత ఏడ్చి అలిసిపోయావు నిద్రపోయావు నాయన అంది ఆవిడ. ఇందాక కృష్ణుడు కేరమని ఏడ్చాడు కదా, ఇప్పుడు నిద్రపోతున్నాడు. ఆవిడ ఏం భాష్యం చెప్పిందిట, పాపం పిల్లవాడికి ఆకలేసింది, ఆకలి వేయటం వల్ల పాల కోసం కేర కేరమని ఏడ్చాడు, ఏడవడం వల్ల అలిసిపోయాడు, సొమ్మసిల్లిపోయాడు, తిండి లేక స్పృహ తప్పిపోతున్నాడు. ఎవర్రా ఇంతమంది ఆడాళ్ళు ఉన్నారే, పిల్లాడు ఏడుస్తూ ఉంటే వాడి దగ్గరకు వచ్చింది పాలిద్దాం అని ఒక్కళ్ళు అనుకోరే, మీ మాయదారి ప్రేమవ చట్టుబండలుగాను అని పైగా వాళ్ళని తిట్టింది. వాళ్ళ అమ్మకి తెలియదిట ప్రేమ, ఈవిడికి తెలుసుట. ఏమమ్మా ఈ చంటి పిల్లాడి కన్న తల్లి ఎవరా ఇందులో, అనవసరంగా పిల్లవాడిని ఉపవాసం పెట్టి నీరస పెట్టి చంపేసేటట్టున్నారు, పాపం ఏడ్చేట్టు అలా కడుదిరి పడిపోయాడు అని వాళ్ళని మందలించింది. ఇక పిల్లాడి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నిద్రపోతున్న పాముని పాముని తెలుసుకోలేక, నా బాబు నేను వచ్చాను నాయనా నీకు పాలిచ్చి ఆకలి తెచ్చడానికి వచ్చాను అన్నది. ఆ అండంలో కూడా ఎన్ని రకాల వ్యంగ్యములు పలికిందో. చను నీకు గుడ్డు పదాలెడ్డి చను వారలు లేరు నీవు చనవల్లి నన్ను చున్ చను గుడిపి మీద నిలుకడ చనుదా నన్నంగ వేడక చన్ను చను గుడ్డు నాయనా ఇన్ని పాలిచ్చి నీ ఆకలి తీర్చి వెళ్ళేవాళ్ళు ఒక్కళ్ళు లేరా ఇక్కడ? పోన్లే నేను వచ్చానుగా నీకు నా చనుబాలు ఇస్తాను, నీకు పాలిచ్చి నేను వెళ్ళిపోతాను, నా పాలు తాగితే నువ్వు వెళ్ళిపోతావు నిద్దట్లోకి వెళ్ళిపోవడం. చను అనే శబ్దం వరకు పోవుట చచ్చిపోవడం అని అర్థం అనమాట. పైకి ఆవిడ ఏమంటుంది, నా పాలు నీకు ఒక్క గుక్కెడిచ్చి నేను పోతా, ఆ తర్వాత నువ్వు పోతావు, అంటే నువ్వు చచ్చిపోతావు నా పాలు తాగితే అని ఉద్దేశం ఆవిడ. నీకు పాలిచ్చి చనుదానా నేను వెళ్ళిపోతానని పాపం చెప్పుకుంది, నీకు పాలిస్తే ఇక నేను వెళ్ళిపోతాను, నిలకడగా పాలు తాగు నాయన అని వ్యంగ్యంగా పలిగింది. ఎక్కువ కూడా అక్కర్లేదు, నా పాలు ఊ గడగడ ఓ అరగంట తాగక్కర్లా. సాయంత్రం పూట పాప ఆవిడ ఆవిడ పాలు ఇస్తూ ఉంటుంది, ఓ చెంబుడి పాలు తాగక్కర్లా, ఒక్క డ్రాప్ చాలు. నా చను బాలు ఒక గ్రుక్కెండో చిన్ని కుమారత్రావు మొయ్యన్న పెదప నీ చెలువ మెరుగవచ్చును, నా చెలువము సఫల మగును నళిన దళాక్ష. నా చండుబాలును ఒక గుక్కెడు తాగితే చాలు, ఒక చొక్క నీ నోట్లో పడ్డాయనుకో నా పాలు, ఆ తర్వాత నీవు చనవలేని అనొచ్చు, నువ్వు వెళ్ళిపోతావు, దీర్ఘ నిద్రలో జారుకుంటావు. ఓ కుమారా, ఒక గుక్కెడు పాలు తాగితే నీ సంగతి లోకానికి తెలుస్తుంది, నీ గొప్పతనం ఏమిటో లోకానికి తెలుస్తుంది, నా గొప్పతనము లోకానికి తెలుస్తుంది, ఆ తర్వాత నీకు ఆ పాలిచ్చి నేను శాశ్వతమైన కీర్తి పొందుతాను అన్నది. నా చనుబాలు ఒక గుక్కెడు తాగితే నువ్వు చచ్చిపోతావు, తద్వారా నువ్వు ఒట్టి పనికిమాలిన వాడు అని లోకానికి అర్థం అవుతుందని ఆవిడ ఉద్దేశం. నీ చెలువు మెరుగువచ్చును అంటే నీ సత్తా ఏమిటో లోకానికి తెలుస్తుంది, నన్ను చంపడం ద్వారా నువ్వు పరమాత్మవని తెలుస్తుందని ఇంకో అర్థం అన్నమాట. నీకు పాలివ్వడం ద్వారా నా చెలువము సఫలమగును అంటే నా జన్మ ధన్యమవుతుందని చెప్పింది. నా జన్మ ధన్యమవడం అంటే ఆవిడ అభిప్రాయంలో కంసుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వల్ల కంసుడు నన్ను ఎంతో కీర్తిస్తాడు, పొగుడుతాడు, తద్వారా ఉద్యోగంలో ఉండడానికి అది చాలా గొప్ప ఫలం అవుతుంది, అభివృద్ధి అవుతుంది. ఎప్పుడైనా మనం ఎవరి దగ్గరన్నా పనిచేస్తున్నప్పుడు మన పెద్దవాళ్ళు పైవాళ్ళు పొగట్టం కంటే కావాల్సిందేముంది, నేను నిన్ను చంపి నా ఉద్యోగంలో సఫలత్వం పొంది తద్వారా మా కంసరాజు గారి ప్రశంసలు పొందుతాను, జీతం పెరుగుతుంది నాకు అని పైకి ఉద్దేశం. రెండోది ఏమిటి, నిజంగా నువ్వు నా పాలు తాగితే నా జీవితం ధన్యం కదా, ఏ వంకతో అయినా ఒక రాక్షసు యొక్క పాలు ఒక పరమాత్ముడు తాగాడంటే దాని జాతకం మహర్ జాతకమే, నేను ఎలాగో నీలో కలిసిపోతాను, అప్పుడు నాకు మోక్షమే అని ఈ విధంగా తెలియకుండానే ఆవిడ పలికింది. ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నిద్రపోతున్న ఆయన లేపబోతూ అంటే వెంటనే యశోద రోహిణి పరిగెత్తుకొచ్చారు. వనిత ముట్టకు ముట్టకు, నీ చన్నుబాలు మా పిల్లాడు తాగడు, నువ్వు ఎంత గొప్పగా ఉన్నా ఎవరి పాలు పెడితే వాళ్ళ పాలు అలా మా పిల్లాడు తాగకూడదు, అందంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేసి పరుగు పరుగున నా పాలు తాగిన చంటి పిల్లలకి ఇస్తే ఈ దౌర్భాగ్య పాలని తాగకూడదు, వద్దమ్మా నా చన్నుబాలు తప్ప మా అబ్బాయి ఎవరి పాలు తాగడు అని యశోదయు రోహిణి వస్తూ ఉంటే ఇలా చూసిందిట. ఆ చూడడంతో అందులోంచి శాంబరీమాయ రాక్షసమాయి వచ్చింది, దాంతో వస్తున్న యశోద ఇలా బిగుసుకుపోయింది, ఇక కదిలితే ఒట్టు. రోహిణి బిగుసుకుపోయింది, పక్కన ఉన్నవాళ్ళు బిగుసుకుపోయారు, అందరినీ శిలల కింద మార్చేసిందనమాట, అది దాని మాయ. ఎవడూ అలా కదలకుండా బిగుసుకుపోయారట, అసలు వాళ్ళకి ఏం తెలియకుండా అయిపోయారు అనమాట, అందరూ శిలా విగ్రహాలు అయిపోయారు. మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, జగదేకరుడు కదలు అలా నీళ్లు తల్లుతారు, వెంటనే హీరో గారు అలా రాయి అయిపోతాడు, అలా అయిపోయింది మొత్తం వాళ్ళందరి పరిస్థితి. మొత్తం ఎదురుగుండా ఉన్న యశోద రోహిణి గోపాలకులు గోపికలు అందరూ కూడా క్షణకాలం స్తంభించిపోయారు. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మా అయ్యపన్ని పెలుచం గోశంబులో వాలు మెల్పున రాజిల్లుచు, ఈ విధంగా అందరినీ మాయ చేసి స్తంభింపజేసి పలికే పలుకులు చూస్తే తీయగా ఉన్నాయి కానీ చేతలు చూస్తే ప్రమాదకరంగా ఉన్నాయి అని లోకం అంతా అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చింది. వరలో పెట్టిన కత్తి పైకి కనబడదు కదా, ఆ వరలో పెట్టబడిన కత్తిలే దగ్గరికి వెళ్ళింది, దగ్గరికి వెళ్ళింది. నా బాబే ఆకలితో ఉన్నావా, పాలు తాగు పాలు తాగు అని పలికింది. పిల్లవాడిని ఉయ్యాల్లోంచి పైకి తీసింది, నిద్రపోతున్నవాడిని లేపింది. అప్పటిదాకా నిద్రపోతున్న కృష్ణుడు వీళ్ళందరినీ శిలా విగ్రహాల కింద ఆవిడ మాయతో స్తంభింపజెయ్యగానే తనని చేత్తో ఎత్తుకొని పాలివ్వడానికి అలా పైకెత్తి ముఖం నిమిరి లేపగానే అమ్మాయ ఇప్పుడు లేవడం మొదలెట్టాడే. నిద్రపోతున్నవాడు మెలకు తెచ్చుకున్నట్ట. ఎలా మెలకు తెచ్చుకున్నాడో తెలుసా? పాల సముద్రంలో చాతుర్మాస్య దీక్ష పూర్తయ్యాక మెల్లిగా ఆవులించి భక్తులను అనుగ్రహించడానికి నోరు ఆవులించి కళ్ళు తెరిచినట్టుగా తెరిచాడు. ప్రస్తుతం దీక్షా విరమణ. అప్పుడప్పుడు కొంతమంది గాఢంగా వెనక సీట్లో కూర్చున్నా ముందు కూర్చున్నా నిద్రపోయి హరహర అని ఒక కరుపు అరవగానే ఉరికి వెళ్ళేస్తారే, అలా స్వామివారు అలా మెలకుగా తెచ్చుకున్నారట. ఆ మెలకు తెచ్చుకోవడం ఎంత అందంగా వర్ణించారో, మేల్కొన్న తెరగున మెల్లన కన్ను విచ్చి క్రీగంట చూచుచు కిదికి నీల్గి ఆవులించుచు చేతుల ఆదరం బున్నజాచి ఆ కొన్న ఒదిగిలి యోజనూది బిగిచన్నుగవకేల పీడిల్చి కబళించి గ్రొక్క గ్రొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గ్రొక్కల వివిధ ప్రాణములు సైతము మేనిలో సత్తమెల్ల త్రావే అదియును గుండెలు తల్లడెల్ల జిమ్మదిరుగుచు నిలువక శిరము వ్రాల ఇతర బాలుర క్రియవాడవీవుగావు చన్ను విడువుము విడువుము చాలు నన్నుచు. అప్పుడు ఆయన మెలకు తెచ్చుకున్నాడు. ఆయన ఒకసారి ఆవులించాడు. చిన్ని చిన్న పిల్లలు ఆవులిస్తే ఎంత బాగుంటుందో, బాగా వయస్సు వచ్చాక ఆవులిస్తే అసహ్యంగా ఉంటుంది కానీ నోట్లో పుచ్చుపళ్ళు చచ్చుపళ్ళు కనపడి బుజ్జిబాబు కదండి ఎర్రని నోరు అందమైన ముఖం. అలా ఆవులించాడు, మెల్లగా చేతులు చాచాడు, కళ్ళు విచ్చాడు, కళ్ళల్లో చన్నగా నీళ్లు తిరిగాయిట. ఇలా చూశాడు, చూసి ఎదురుగుండా ఉన్న ఆవిడ కన్న తల్లి కిందే భావించాడు. ఆవిడ యొక్క స్తన్యం చేత్తో పుచ్చుకున్నాడు, నోట్లో పెట్టుకున్నాడు. అప్పటిదాకా మెత్తగా ఉన్నాయి ఆయన చేతులు, తామరపు ఊరేకుల్లో మెత్తగా ఉన్నాయి చేతులు. ఒక్కసారి పూతన యొక్క రెండు స్తనములు పట్టుకోగానే ఆవిడకి కళ్ళు బయర్లు గమ్మాయి. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ కళ్ళు బయర్లు గమ్మాయి. అవి చేతులా ఇనప మొక్కలా అంత గట్టిగా అయిపోయాట. నన్ను పట్టుకున్నది శిశువు అనుకున్నాను, వీడు పసివాడు కాదురా బాబు కసితేరా పట్టుకున్నాడు అమ్మ బావోయని హడిలిపోయింది. ఆ రెండు స్తనములు ఒకేసారి నోట్లో పెట్టుకుని పీడించి గుటుక్కు గుటుక్కని రెండే రెండు గుక్కల్లో ఆ గుక్కలతో పాలు తాగడం మొదలెట్టాడు. పాలు కాదు తాగేది, పాలతో పాటు ఆవిడ శరీరములో ఉన్న ప్రాణం రక్తం వాయువు సమస్త పదార్థాలు లాగేయడం మొదలుపెట్టాడు. ఒక్కొక్కళ్ళు లాగేస్తారు, స్ట్రా వేసేలా తాగాడా మొత్తం ఆ దంసప్లో ఉన్నదంతా అయిపోయినట్టే అలా లాగి పారేశాడు ఈయన. మొత్తం గుటకు గుటుక్కని రెండే రెండు గుటకలలో రెండు గుక్కలలో ఆవిడ ప్రాణవాయువులు లోపలికి లాగేస్తే ఆవిడ గుండెలు గిరగిర తిరిగిపోయాయి, హార్ట్ అటాక్ వచ్చేసింది, తలకాయ తిరిగిపోయింది. కొంతమందికి తలకాయ వణుకుడు రోగం వస్తుంది, వార్ధక్యంలో తలకాయ చూసారు ఇలా గిర్రును తిరుగుతుంది. అలా ఆవిడకి తల గిర్రును తిరిగిపోయింది, తల తిరగడంతో భూమి అంతా తిరిగినట్టు అయింది, లోకాలన్నీ తిరిగిపోతున్నాయి, కళ్ళు బైర్లు గమ్మాయి, జిమ్మ తిరుగుచు నాలుక పిడచగట్టుకుపోయింది, శిరస్సు అంతా వాలిపోయింది, గుండెలు బాదుకున్నది, చావు సిద్ధమైపోయింది అనమాట. చావుకి సిద్ధమైపోయిన ఆవిడ కాస్త గుండెలు బాదుకుంటూ బాబోయ్ బాబోయ్ నాయనా నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, ఈ పాలతో ఇప్పటి వరకు 10,000 మందిని చంపాను, వాళ్ళంతా చచ్చారు కానీ నన్ను చంపలేదు, నువ్వెక్కడ దొరికావురా, ఇతర బాలుర క్రియవాడవీవు కావు, నువ్వు ఇతర బాలుర వంటి వాడివి కాదు, తక్కిన పిల్లలు వేరు నువ్వు వేరు, నువ్వెవడో కాలాంతకుళ్ళ ఉన్నావు దేవాంతకుళ్ళ ఉన్నావు, నా ప్రాణం తీసేస్తున్నావు, నీకు పుణ్యం ఉంటుందిరా బాబు, నువ్వు ఇలాంటి వాడు అని తెలిస్తే ఆ కౌశుడి దగ్గర ఈ ఉద్యోగం ఒప్పుకునేదాన్ని కాను, నా ప్రాణాలు పోతున్నాయి, విడిచిపెట్టు విడిచిపెట్టు, చాలు బాబోయ్ చాలు నాయనోయ్, నీకు దండం పెడతాను విడిచిపెట్ట, నీకు దండం పెడతాను అది చివరికి అని వాడిని పట్టుకుని పిల్లాడిని ఎంత లాగినా ఆవిడ బయటికి లాగలేకపోయిందిట. బలాత్కారంగా పుచ్చుకుని గుంజింది, గుంజుతూ ఉన్న కొద్దీ కుర్రాడు ఇంకా గట్టిగా ఇనప మొక్కను వెల్డింగ్ చేస్తే అలా అతుక్కుపోతుంది, అలా అతుక్కుపోయాడు వదలడు. ఆవిడ ఎంత గింజుకున్నా ఆ పిల్లవాడిని మాత్రం తన స్థనము నుంచి విడదీయలేకపోయింది. ఈయన ప్రాణవాయువులు లాగేస్తున్నాడు. దాంతో వాడిని బాధేసింది, గుండెలు బాధేసుకుంది, జుట్టిలా విరబోసేసుకుంది, పిచ్చెక్కిపోయింది, బాధ ఎక్కువైపోయింది, చెవులు పీక్కుంది, ముక్కు పీక్కుంది. అంటే ప్రాణవాయువులు పోతున్నప్పుడు ఇంకా పిచ్చలో ఏం చేస్తుందో తెలియట్లేదు అనమాట. జాకెట్ చింపేసుకుంది, చీర పీక్కుంది, ఈ బాధ తట్టుకోలేక బయటకు వచ్చేసింది. వచ్చి పెద్ద పెద్ద సింహనాదాలు చేసింది, బొబ్బరింతలు పెట్టింది, అరిచింది, గీ పెట్టింది, బాబోయింది, పొలిమేర దాకా వెళ్ళిపోయింది. ఇంతలో దానికి ఉన్న సుందరీ రూపం పోయింది. ప్రాణం పోయేటప్పుడు మాయలు ఉండవు, దాంతో దాని మాయ పోయి భయంకర రాక్షసి రూపం ధరించి ఢామ్ అనే శబ్దంతో గుమ్మం దగ్గర అలా వెళ్ళకెతల పడిపోయింది. ఆ ఇంటి గుమ్మం బయట పడిపోయింది. ఇక పడినావిడ లేవలేదు, గుండెల మీద పడుకుని కృష్ణుడు మాత్రం ఇంకా ఏమైనా మిగిలాయా ప్రాణాలు, పంచప్రాణాలు లాగాడు, పాలు ఆవిడలో ఉన్నటువంటి రక్తాదులు అన్ని లాగాడు, ప్రాణం లాగాడు, ఇంకా గుండెల మీద ఆడుకుంటున్నాడు. అది చచ్చేముందు అరిచిందిట, ఓరి బాబోయ్ మామూలు అరుపులు కావవి, మూడు లోకాలు దద్దరిల్లేలు అరిచింది. అదరం కొండలతోడ భూమి గ్రహతారానీకముల్మింటిపై బెదరం దిక్కుల మారు మ్రోతల సగల్ భీతిల్లి లోకంబులు కదలంబారెను వజ్ర భిన్నగిరి రేఖల్ పూర్వదేహంబుతో త్రిదశధ్వంసిని కూలి కుయ్యడిన తద్దీర్ఘోరు ఘోషంబునన్. చచ్చేముందు అది మామూలు గీ పెట్టలేదు, పెద్ద పెద్ద కేంకారాలు చేసింది, గర్జనలు చేసింది, అరిచింది. ఆ పెడబబ్బలతోటి కొండలతో గొట్టలతో ఉన్న భూమండలం దద్దరిల్లిపోయింది, మొత్తం భూమి అంతా ఒక్కసారి వణికిపోయిందట. ఆకాశంలో గ్రహాలు గతులు తప్పాయి, నక్షత్రాలు వణికిపోయాయి, దిక్కులన్నీ మారుమోగాయి, ఓ ఓ అనే శబ్దంతో మారుమోత వచ్చేసింది అనమాట. రీసౌండ్ వచ్చింది, భీతిల్లి లోకాలన్నీ కదిలిపోయాయి. పూర్వం పర్వతాలకి రెక్కలుండేవి, అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం పట్టుకెళ్ళి ఆ పర్వతాల రెక్కలన్నీ పటపట నరికేశాడు. పర్వతముల రెక్కలు తెగొట్టబడ్డంతో పర్వతాలు పెద్ద శబ్దంతో ఆకాశంలోంచి కింద పడ్డాయి. రెక్కలు తెగొట్టబడి వజ్రాయుధము దెబ్బతిని నేల మీద పడిన పర్వతమా అన్నట్టుగా పడిపోయిందిట ఆ రాక్షసి. ఆ రాక్షసి అలా నేల మీద పడ్డంతో ఇంకో తమాషా జరిగిందిట. జరభిరండరక్కసి నైజ శరీరంబు నేల నలియంబడిన యోజనమున్నర మేర ధరాజంబులు నుగ్గులయ్య రాజవరేణ్య. ఆ కపటి వంచకి మోసగత్తే ఇప్పుడు చచ్చేముందు అసలు రూపం ధరించిందిగా, అసలైన దాని రాక్షసి రూపం బయటపడింది. ఈ రాక్షసి రూపంతో గుమ్మం దగ్గర నుంచి అలా పడిపోతే దాని శరీరము కింద పడి, దాని బాడీ ఇలా పడిందనమాట, ఆ శరీరం కింద పడి 12 మైళ్ళ పొడుగున్న చెట్లు గుండపిండైపోయాయి. యోజనమున్నర మేర అన్నాడు, అంటే 12 మైళ్ళ పొడుగున్న చెట్లు దాని శరీరం కింద పడి పచ్చడి పచ్చడి, గ్రైండర్లో పొద్దున్నే కారపొళ్ళు అవి చేసుకుంటారే ఇడ్లీలోకి అలా చట్నీ అయిపోయాయి అనమాట. అవి కారపొళ్ళు అయిపోయాయట, అంటే దాని శరీరం ఎంత ఉందో ఆలోచించండి. అలా పడిపోగానే అక్కడున్న చెట్లు ఇంకా పుట్టలు రాళ్ళు అవన్నీ ఆ శరీరం కింద ఉన్నాయి. ఆ శరీరం దాని మీద పడింది అనమాట, చెట్ల మీద రాళ్ల మీద. ఇటు రాళ్ళు చెట్లు అన్ని పిండి 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 పిండి, శనగపొడి కారపొడి కందిపొడి ఈ పొళ్ళు అయిపోయాయి. నుగ్గులయ్యే అన్నాడు అనమాట పోతన గారు. దాని శరీరం 12 మైళ్ళు పొడుగున్నదనమాట, అంత పెద్ద కళేబరం. 12 మైళ్ళు పొడుగున్న ఒకనొక రాక్షసు యొక్క శరీరాన్ని ఇప్పుడు మీరు ఊహించండి. అది గనక ఎక్కడన్నా ఈ సంపత్ నగర్కి వచ్చి ఉంటేనా, ఓరి నాయన అందుకే దేవుడు దాని ముందే పంపేశాడు. పద్మాకర్ గారి పురాణం 40 రోజులు సాగతం మరి అందుకని. దారుణలాంగూల దండదంతంబులు నగకహ్వరము బోలు నాసికయును. ఇంకా దాని శరీరం ఉన్నది, అలా పడుంది కదా, పడుండడంలో ముందుగా దాని దంతములు కనపడుతున్నాయి, కోరలు. కోరలు ఎలా ఉన్నాయో తెలుసా, వర్షాకాలంలో రైతులు పట్టుకెళ్ళి పెద్ద పెద్ద ఇనప నాగళ్లలో ఉన్నాయట. ఇనప నాగళ్ళు ఎలా ఉంటాయి అంచులు, అలా ఉన్నాయి కోరలు. ఇంకా ముక్కు ఒక్కొక్కటి ఒక కొండ గుహ, గుహలు ఉంటాయి కదా కొండ గుహలు, ఆ గుహల్లో ఆడుకున్నట్టుగా దీని ముక్కుల్లో దూరి ఆడుకోవచ్చు. అంత గొప్ప గుహ అనమాట. కాకపోతే ఆ ముక్కులో ఏముందో తెలియదు కానీ దరిద్రం, లేకపోతే అందులో కొండ గుహల్లో తిరిగినట్టు తిరగచ్చన్నారు. నగగహ్వరము బోలు నాసికయును. ఇంకా గండశైలాకృతి గల కుచయుగంబును, పెద్ద పెద్ద కొండరాళ్లలో ఉన్నాయట దాని వక్షస్థలాలు. ఇంకిన మడుగుతో ఎనయు కడుపు ఓ చోట నల్ల చెరువు అని చెరువు ఉంది. ఆ చెరువు వేసవకాలంలో ఎండిపోతే ఎలా ఉంటుంది? ఆ ఎండిపోయిన చెరువులో ఉందిట దాని పొట్ట ఇప్పుడు లోపలికి పోయి. ఇంకా కళ్ళు ఎలా ఉన్నాయి? చీకటి నూతుల చెనకడి కన్నులు, పాడుబడిపోయిన దిగుడు బవుల్లో ఉన్నాయి ఒక్కొక్క కన్నును. అంతంత పెద్ద పెద్ద కళ్ళు దిగుడు బవుల్లో ఉన్నాయన్నమాట. నీళ్ల చుక్క లేకుండా చీకటి నూతులు ఎలా ఉంటాయి? అలా ఉన్నాయి. ఇక చేతులు, ఒక్కొక్క చెయ్యి పూర్వకాలంలో నల్లని తక్షకుడు అనేటటువంటి పాము కళేబరంలో ఉందన్నమాట. కొండ చిలవలు సాగిపోయినట్టుగా ఉన్నాయి ఈ చేతులు రెండు కూడా. ఇంకా కాళ్ళు రెండు, ఆ రెండు కాళ్ళు రెండు వంతెనల్లో ఉన్నాయట. గోదావరి బ్రిడ్జి మీద వేసే పొడుగైనటువంటి వంతెనలు ఎలా ఉంటాయి? గోదావరి కాలువ మీద, నది మీద, అలా పెద్ద నది మీద పొడుగ్గా పరిచినటువంటి వంతెన స్తంభముల వలె ఉన్నాయట ఈ రెండు కాళ్ళు కూడా. ఈ విధంగా 12 మైళ్ళ పొడుగు కలిగి అతి భయంకరాకారంతో దాని కళేబరం ఉంటే, ఇక ఇప్పుడు జుట్టు ఉంది, ఆ జుట్టు గాలేసినప్పుడల్లా అటు ఇటు కదులుతుంది. కదులుతూ ఉంటే ఎలా ఉందో తెలిసిన, ఒక్కొక్క తల వెంట్రుగా ఎండిపోయిన చెట్టుల్లో ఉన్నాయి. అడవిలో చెట్లు ఎండిపోయి ఆకులు గలగలలాడుతూ కదులుతూ ఉంటే ఎలా ఉంటాయి? అలా ఉన్నాయి దాని తల వెంట్రుకలు. దాని తల వెంట్రుకలతో సవరం చేయించుకుంటే దాన్ని భరించడం మీ వల్ల కాదు, ఎందుకంటే ఒక్కొక్క వెంట్రుకు అంతంత రావు ఉంది ఏకంగా. ఈ విధంగా అతి భయంకరాకారంగా ఉన్నది దాని కళేబరం. అప్పటిదాకా అది బతికున్నప్పుడు వేసిన మాయ వల్ల మొత్తం ఈ యశోద, రోహిణి, గోపికలు, గోపాలకులు శిలా విగ్రహాల్లో స్తంభించిపోయారు. అది వాళ్ళందరి మీద శాంబరి అనే మాయ ప్రయోగించిందిగా. ఆ మాయ వల్ల అందరూ కూడా శిలా విగ్రహాల్లో స్తంభించి కదలకుండా ఉన్నారు. ఇప్పుడు చచ్చిపోగానే మాయ కూడా పోయింది. మాయ పోగానే వాళ్ళంతా కదిలారు. కదిలి వాళ్ళు పరుగు పరుగులు వచ్చారు కృష్ణుడు ఏమయ్యాడని చూడడానికి. వచ్చి చూస్తే 12 మైళ్ళ పొడుగు ఉన్న శరీరం ఆ గుండెల మీద పడుకుని ఇంకా కృష్ణుడు దాని చనుబాలు తాగడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దాని మృత కళేబరం భయంకరాకారంతో ఉంది. ఓయ్ బాబోయ్, ఎంత పొడుగుంది ఏమిటని వాళ్ళు వణికిపోయి, ఎవరికి వాళ్ళు మాట్లాడక పక్కవాడికేసి చూడ్డానికి కూడా భయపడుతున్నారట. ఎవడైనా కంగారు కొద్దీ పక్కవాడి భుజం మీద చెయ్యేస్తే అమ్మ బాబోయ్ అని వాడు చచ్చిపోతున్నట్ట. ఎందుకని? ఈ చెయ్యి ఆ పూతన చెయ్యేమోనని. మాట వరసకి ఎవరైనా పక్కవాడి భుజం మీద చెయ్యగానే ఈ స్పర్శకు వాడు కూడా వణికిపోవడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఎవరికి వాళ్ళు అలా కంపించిపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, కదలలేకపోతున్నారు. ఇంకా కృష్ణుడు మాత్రం ఆ గుండెల మీద ఆడుకుంటూనే ఉన్నాడు. ఆ తర్రి గుడువగ నడచన్ నూతన పుల్లాబ్జలోచనుడు హరి, మృత్యుద్యోతన కృతముని సముదయ యాతన పోతన నెరింగియాతన లీలం. ఇంకా శ్రీకృష్ణుడు దాని గుండెల మీద ఆడుకుంటూనే ఉన్నాడు, అటు ఇటు పాకుతూనే ఉన్నాడు, విచిత్రమైన వేషాలు వేస్తూనే ఉన్నాడు, దాని స్తనం చేత్తో పట్టుకుంటూనే ఉన్నాడు. మధ్య మధ్యలో అమాయకంగా ఏం ఎరగనట్టుగా, ఎవడో చేసినాడు ఈ పని, నేను చేయలేదన్నట్టుగా నటిస్తున్నాడు. అంత పని చేసి కూడా అమాయకంగా ఇలా ఇలా చూసి, నాకేం తెలుసు ఎవరో చేశారు, నేను పడుకుని ఆడుకుంటాను, ఇదో పెద్ద పరుపు అనుకున్నాడు. పూతన కళేబరం మీద ఒకేసారి 10,000 మంది పడుకొచ్చుటండోయ్. దాని శరీరం కూడా పెద్ద మంచం అన్నమాట. కాకపోతే భవిష్యత్తులో కుళ్ళిపోతే ఎముకలు పోగు అయితే ప్రమాదం, కానీ ఆరోగ్యముగా శరీరం ఉన్నంత వరకు పడుకోవడానికి వీలుగా ఉన్న దాని పరుపులా ఉన్న వక్షస్థల మీద ఇంకా ఆడుకుంటూనే ఉన్నాడు. ఆయన వికసించిన తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు. ఆయన ఎదురుగుండా ఉన్నటువంటిది ఎవరు? ఆ పూతన అంటే కృతముని సముదయ యాతన. ఎంతమందో మునుల్ని పీడించింది. చాలామంది మునులు తపస్సు చేసుకుంటే వాళ్ళని పట్టి పీడించి మింగేసింది. మృత్యుద్యోతన, దానిని చూస్తే ఇంక వేరే మృత్యువుని చూడక్కర్లా, అదే ఒక మృత్యుదేవత. అటువంటి పోతనని ఇంకా ఏమాత్రము సంకోచించకుండా వదలకుండా ఆడుకుంటున్నాడు వక్షస్థలం మీద. ఇక్కడ ఒక అద్భుతమైన పద్యం రాశారు పోతన గారు. విషధర రిపు గమ్మను నికిని, విషగళ్ళ సఖునికిని, విమల్ల విషశయ్యను నికిన్, విష భవ భవ జన్న కున్న కున్ను, విష కుచెను విషము గొన్నుట విషమే తల్లపన్. విషధరము అంటే పాము. పాములకి పడగలో